మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. కొద్ది సమయం నీ వాక్యమును ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, అందులోని సత్యములను గ్రహించున్నట్లు మాకు సహాయం చేయమని, నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించమని, సరిచేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మనము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక చివరి భాగంలోకి వచ్చి ఉన్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుతున్నాను, దయచేసి గమనించండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నుంచి, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వాస్తవానికి పేతురు ఇక్కడ శ్రమలను గూర్చి మాట్లాడుతున్నాడు. ఒక క్రైస్తవునికి లేదా క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తికి శ్రమలు వస్తాయి, ఆ శ్రమల్లో నిలబడాలి. శ్రమలు వచ్చినప్పుడు క్రీస్తు వైపు చూడండి, క్రీస్తు కూడా మన వలె శ్రమ పడ్డాడు అని అనేకమైన విషయాలను తెలియపరుస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటున్నాడు. 7వ వచనంలోకి వచ్చిన తర్వాత, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు. ఇక్కడ రెండు విషయాలున్నాయి. ఒకటి, నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండు. నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండు. ఎందుకు ఇక్కడ ధైర్యముగా ఉండమని మాట్లాడుతున్నాడు? ఎందుకంటే శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు అని దాని యొక్క భావం. సహజంగా మనకు వచ్చే ప్రశ్న ఏంటి, నాకే ఎందుకు ఈ శ్రమలు, మాకే ఎందుకు ఈ శ్రమలు, లేదా అసలు మేము ఏం తప్పు చేశాము, ఈవెన్ మేము సంఘంలో కూడా మంచే కదా బోధిస్తున్నాము, లంచం తీసుకోవద్దని బోధిస్తున్నాం, అబద్ధం చెప్పొద్దని బోధిస్తున్నాం, సత్యమే పలకండని బోధిస్తున్నాం, వ్యభిచారం చెయ్యొద్దని బోధిస్తున్నాం, తాగొద్దని బోధిస్తున్నాం, అయినప్పటికీ ఎందుకు లోకం మమ్మల్ని శ్రమ పడుతుంది, ఎందుకు లోకం మమ్మల్ని హింసిస్తుంది అనేటువంటి ప్రశ్నలు మనం సహజంగా తలెత్తుతుంటాయి, దేవుణ్ణి కూడా మనం ప్రశ్నిస్తూ ఉంటాం. అయితే పేతురు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, బ్రదర్స్ నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. అంతకుముందు వచ్చిన వాళ్ళు ఏమంటాడు, శ్రమలు మనకు రావడం అనేటువంటిది సహజమే, ఎందుకని మన క్రీస్తు కూడా ఆయన శ్రమ పొందినటువంటి వాడు. మన క్రీస్తు కూడా ఆయన శ్రమల గుండానే ప్రయాణం చేసినటువంటి వాడు. కాబట్టి శ్రమలను చూసినప్పుడు మీకు ఏదో ఒక వింత కలుగుతున్నది అని మీరేం భయపడద్దు, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఈ క్రమంలోనే 7వ వచనంలో అంటాడు, మిమ్మల్ని గురించి దేవుడు చింతించున్నాడు గనక మీ చింత యావత్ ఆయన మీద వేయడు. అంటే శ్రమలు వచ్చినప్పుడు మీరు కృంగిపోయి నిరుత్సాహపడిపోతే అప్పుడేమొస్తుంది, చింత వస్తుంది, వరీనెస్ అనేది వస్తుంది. సో కాబట్టి శ్రమలను చూసి, ఈ కష్టాలు ఇబ్బందుల్ని చూసి మీరు చింతించవద్దు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి. మరి కష్టం వచ్చినప్పుడు చింతించకుండా ఏం చేయాలి సార్? అందుకోసమే పేతురు అంటున్నాడు, మీ చింత యావత్తు, అంటే మీ చింత ఎంతైతే ఉందో, ఏదైతే ఉందో, ఆ సమస్తమును కూడా దేవుని మీద వెయ్యండి. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని చెప్తా, జాగ్రత్తగా గమనించండి. శోధన బాధ వల్ల మనం కృంగిపోయినప్పుడు చింతించకూడదు. శోధనలు బాధలన్నీ వస్తుంటాయి, వాటి వల్ల మనం కృంగిపోయినప్పుడు చింతించకూడదు. ఎందుకంటే మనం శోధనలను తప్పించుకోలేము, శోధనలను మనం తప్పించుకోలేము, ఎందుకని అవి మన చేతుల్లో లేవు, అది సాతాను గారి చేతుల్లో ఉంది. వాడు మనల్ని ఏ రకంగా అయినా వాడు మనల్ని చోదిస్తాడు, చోదించడం వాని పని, వానికి ఒక కారణం ఉంది, నిన్ను ప్రభు నుంచి దూరం చేయడానికి, నిన్ను విశ్వాసంలో నుంచి పడగొట్టడానికి, ప్రార్థనా జీవితం నుంచి నిన్ను దూరం చేయడానికి, వాక్యంని నువ్వు దగ్గరగా హత్తుకొని ఉండకుండా ఉండడానికి వాడు శోధిస్తాడు. దట్ ఈస్ హీస్ వర్క్, దట్ ఈస్ ఇన్ హీస్ హ్యాండ్. కానీ చింతించడం అనేటువంటిది అది మన చేతుల్లో ఉంది. చింతించడం అనేది మన చేతుల్లో ఉంది. దీన్ని మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. నువ్వు ఢీలా పడిపోయి కృంగిపోయి నువ్వు చింతిస్తే దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్. లేదు, నా చింత యావత్తు సమస్తమును కూడా నేను దేవుని చేతులకు అప్పగించి నేను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంటానంటే దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్, దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో క్రీస్తునందు ప్రేమటువంటి దేవునిలారా, పరిశుద్ధ గ్రంథంలో భక్తులను మనం ఇలాగే చూస్తాం. వాళ్ళందరూ కూడా శ్రమ పెట్టబడ్డారు. అపోస్తలుడైన పౌలు అద్భుతమైన పరిచర్య చేశాడని మనకు తెలుసు. దేవుడు అతన్ని అద్భుతంగా వాడుకున్నాడని మనకు తెలుసు. అతని చేత అద్భుతమైన స్వస్థత కార్యాలు మిరాకల్స్ జరిగాయన్న సత్యం కూడా మనకు తెలుసు. కానీ అట్ ద సేమ్ టైం ఇదే అపోస్తలుడైన పౌలు ఎన్ని శోధనలు గుండా ఎన్ని శ్రమలు గుండా ప్రయాణం చేశాడో కూడా తాను కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రికలో చాలా అద్భుతంగా వివరించాడు. శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, వాటన్నిటి నుంచి ఏం తప్పించుకోలేదు తాను. కానీ అతడు నిరుత్సాహపడి కృంగిపోకుండా అతడు ధైర్యంగా నిలబడ్డాడు, ధైర్యంగా నిలబడ్డాడు. యోనాకి ఒక చిన్న కష్టం వచ్చింది. తాను కష్టపడలేదు, తాను పని చేయలేదు, తాను ఎరువేయలేదు, తాను కంచెనాటలేదు, నీరు పోయలేదు. ఒక చెట్టు వచ్చింది, అది నీడనిచ్చింది, అమ్మయ్యా ప్రశాంతంగా ఉంది అని అనుకున్నాడు. అంతలోనే ఆ చెట్టు ఎండిపోయింది. తను ఏమీ చెయ్యకుండానే ఏ కష్టపడకుండానే ఒక చెట్టు వచ్చి ఎండిపోతే ఆయన కూర్చొని దిగులు పడతా ఉన్నాడు, చింతిస్తా ఉన్నాడు. సో కాబట్టి క్రీస్తునందు ప్రేమ చాలా సందర్భాల్లో మనం కూడా ఇలా అనవసరమైన వాటికి చింతిస్తూ ఉంటాము. నేను అంతకుముందు కూడా ఒకసారి జ్ఞాపకం చేశాను, వరీ ఈజ్ ఎ సిన్ దట్ స్టీల్స్ యువర్ పీస్. వరీ ఈజ్ ఎ సిన్, చింతించడం అనేది కూడా పాపమేనట. ఎందుకంటే అది నీ శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని అది దొంగిలిస్తుందట. ఎప్పుడైతే శాంతి, సమాధానం, నెమ్మదిని నువ్వు కోల్పోతావో అప్పుడు నువ్వు ప్రశాంతంగా కూర్చొని ప్రార్థన చేయలేవు. ప్రార్థన ఎప్పుడైతే నువ్వు చేయకపోతావో అప్పుడు నువ్వు శోధనలో పడిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. శోధనలో నువ్వు పడిపోతే దెన్ యూ విల్ కమిట్ సిన్. అందుకోసమే వరీ ఇస్ ఎ సిన్, వరీ ఇస్ ఎ సిన్. అది నిన్ను శోధనలోని తీసుకువెళ్తుంది, నిన్ను నిరుత్సాహంలోని తీసుకునివెళ్తుంది, కృంగుదలలోని తీసుకునివెళ్తుంది. అప్పుడు ఆ సమయంలో నువ్వు ప్రార్థన చేయు. ప్రార్థన చేయనటువంటి వాడు పాపం చేయడానికి అత్యంత సమీపముగా ఉంటాడు. అది పాపం చేయడానికి నిన్ను ఎక్కువగా ప్రేరేపిస్తుంది, బలపరుస్తుంది. కాబట్టి నీ చింత యావత్తు అది ఏది ఏమైనప్పటికీ కూడా దానిని దేవుని మీద వెయ్యి. దేవుడు మనల్ని నిలబెట్టి కాపాడగలడు అన్నటువంటి పూర్తి విశ్వాసం మనకుండాలి. మనకి ఎప్పుడైతే ఇలాంటి పూర్తి విశ్వాసం ఉండదో అప్పుడే మనం చింతలో కృంగిపోతాం. చాలా సందర్భాల్లో మనం ఎన్నోసార్లు సాక్ష్యం కూడా చెప్పుంటాం, దేవుడు ఇంత పెద్ద కష్టం వచ్చినప్పుడు అద్భుత రీతిగా నాకు సహాయం చేశాడు, అద్భుత రీతిగా నాకు మేలు చేశాడు అని మనం ఎన్నోసార్లు సాక్ష్యం చెప్పుంటాం కదండి. ఎన్నోసార్లు సాక్ష్యం చెప్పి మరలా కష్టం వచ్చినప్పుడు, మరలా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం వెంటనే కృంగిపోతాం. అరే అంతకుముందు తప్పించిన దేవుడు ఇప్పుడు తప్పించరా అన్న నమ్మకం మనకి ఎందుకు ఉండడం లేదు, అన్న నమ్మకం మనకి ఎందుకు ఉండడం లేదు. ఆ రోజు షడ్రక్ మెషక్ అభెజ్ఞగోలు ఉంచినటువంటి ఆ విశ్వాసము ఈ రోజు మనం ఎందుకు ఉంచలేకపోతున్నాం? ఆ రోజు చెరసాల్లో కూడా పౌలు శీలు ఉంచినటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని ఈ రోజు మనం ఎందుకు ఉంచలేకపోతున్నాం? ఆ రోజున్న దేవుడే ఈ రోజు కూడా ఉన్నాడు. ఆయన మార్పు లేని, మార్పు చెందనటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, శోధన బాధలు అనేటువంటి వాటిని మనం తప్పించుకోలేము. అవి వస్తూ ఉంటాయి, అది సహజంగా వచ్చినప్పుడు మనం కృంగిపోవడం కూడా అనేటువంటి సహజమే. కానీ కృంగిపోయినప్పటికీ కూడా చింతించి చింతలోనే అలాగే కూర్చోవద్దు. ఎందుకంటే మీరు చింతించడం వలన మీ ఎత్తు మూరడెక్కు కూడా చేసుకోలేరు, ప్రయోజనం లేదు. కాబట్టి మీ చింత యావత్తుని ప్రభు మీద వేయుడి. నీకు ఎంత కష్టమొస్తే నువ్వు అంతగా మోకరిల్లాలే తప్ప, నీకు ఎంత కష్టమొస్తే నువ్వు ప్రభుకి అంత దూరం అయిపోకూడదు. నీకు శ్రమ ఎక్కువైతే నువ్వు అంత ఎక్కువగా నువ్వు మోకరించాలి, అంత ఎక్కువగా దేవుని సన్నిధి నుండికి రావాలి. కానీ మనం దేవుని మీద అలుగుతాం, వాక్యం మీద అలుగుతాం, ప్రార్థన మీద అలుగుతాం, సహవాసం మీద అలుగుతాం. నువ్వు అలగడం వల్ల ఎవరికి నష్టం? దేవునికి ఏమైనా నష్టమా? నీకే కదా నష్టం, మనకే కదా నష్టం. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మనకున్నటువంటి చింత యావత్తుని ప్రభు మీద వేద్దాం. నిబ్బరమైన బుద్ధి కలవారమై, అంటే ధైర్యముగా ఉన్నాడు. తర్వాత ఏమన్నాడు? మెలకువగా ఉండు. మెలకువగా ఉండు అనంటే అర్థం చేసుకోవడం అని, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఎందుకని ఈ పత్రిక మొత్తం కూడా మనకు శ్రమలు వస్తాయని చెప్పబడుతుంది. అసలు యేసుప్రభు నమ్ముకుంటే నీకేం శ్రమలు రావు, నీకేం కష్టాలు రావు, నీకేం బాధలు రావు, అంతా నెమ్మదిగానే సుఖంగా జరిగిపోతుందని ఎక్కడ కూడా చెప్పబడలేదు. పేతురు తన పత్రిక మొత్తంలో అదే జ్ఞాపకం చేశాడు. మనకు కొద్ది కాలము శ్రమలు వస్తాయి, శ్రమల్లో నిలబడండి. క్రీస్తునందు ప్రభువు ఒక ఆయన అంటాడు, ఎప్పుడు చీకటి అలాగే ఉండిపోదట, నువ్వు కొంచెం ఓపికతో ఎదురు చూస్తే తెల్లవారుతుందట. ఎప్పుడు చీకటి అలాగే ఉండదట, నువ్వు కొంచెం ఓపికతో ఎదురు చూస్తే తెల్లవారుతుందట. అర్థమైంది అనుకుంటున్నాను. కొంచెం ఓపికతో ఎదురు చూడు, యూ విల్ సీ ద గుడ్ డేస్. కానీ అట్ ద సేమ్ టైం మర్చిపోవద్దు, మరలా చీకటి రావచ్చు, మరలా చీకటి రావచ్చు. కానీ ఆ చీకటి కూడా మరలా పరిమితం కాదు, మరలా వెలుగు వస్తుంది. చీకటి వస్తుంది, వెలుగు వస్తుంది. ఈ రెండు మన జీవితంలో సహజంగానే జరుగుతాయి. శ్రమలు వస్తుంటాయి. ఆ శ్రమల్లో దేవుని ఓదార్పుని, దేవుని యొక్క ధైర్యాన్ని మనం అనుభవించవచ్చు, దేవుని ప్రేమను అనుభవించవచ్చు. కాబట్టి దేనికి కూడా కృంగిపోవద్దు, సమస్తమును దేవుని చేతులకి అప్పగించండి, మెలకువ కలిగి ఉండండి, మెలకువ కలిగి ఉండండి. ఎందుకనంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనాన్ని వెదకుచు తిరుగుచున్నాడు. ఎందుకు అసలు మనకి శోధనలు వస్తున్నాయండి? ఎందుకు మనం ఇంతగా శ్రమ పెట్టబడుతున్నాం అంటే, మన అపవాది, మన శత్రు, మన విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహములే ఎవరిని మృంగుదనా అని వెతుకుచు తిరుగుచున్నాడు. సో నిన్ను నన్ను అతడు మృంగివేయాలని, నిన్ను నన్ను క్రీస్తు నుంచి దూరం చెయ్యాలని, సహవాసం నుంచి దూరం చెయ్యాలన్న ఉద్దేశంతో అపవాది గర్జించు సింహములే, గర్జించు సింహం వలె అతడు వెదకచ్చు తిరుగుచు ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమ దేవునిలారా, ఇప్పుడు జాగ్రత్త గమనించండి. మృంగుదన అని వెదకచ్చు తిరుగుచున్నాడు. ఎప్పుడు మృంగుతాడు చెప్పండి? ఎప్పుడు మృంగుతాడు చెప్పండి? మనల్ని శోధించడం అంటే వాడు మనల్ని మృంగేస్తున్నాడని అర్థం కాదండి. వాడు మనం శోధనకు గురవుతున్నామంటే వాడు మనం మృంగేస్తున్నాడని అర్థం కాదు. శోధనకి గురవుతున్నామనంటే వాడు ఎరవేస్తున్నాడని అర్థం. ఎరవేస్తున్నాడు. ఆ శోధనలో నువ్వు పడిపోయావు అనుకో, అంటే అప్పుడు ఎరకు నువ్వు చిక్కిపోయినట్టే, ఆ ఎరకు నువ్వు చిక్కిపోయినట్టే. ఇక్కడ శోధనలో పడిపోవడం అంటే ఏంటి అంటే, నువ్వు తప్పు చేసావు, తర్వాత దాన్ని బట్టి చింతిస్తూ ఉన్నావు. చింతించడం కూడా పాపమే. క్రీస్తునందు ప్రేమ దేవుడు, శోధించడం వాని పని, అపవాది పని. శోధన్ని జయించడం ఒక విశ్వాసి పని, శోధనలో చింతించడం అవిశ్వాసి పని. శోధించడం వాని పని, శోధన్ని జయించడం ఆధ్యాత్మికంగా పరిపక్వత చెందినటువంటి వాని పని, శోధనలో కూర్చొని చింతించడం క్రీస్తునందు పసిబిడ్డలు చేసేటువంటి పని. ఈరోజు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నువ్వు ఇంకా క్రీస్తునందు పసిబిడ్డగా ఉన్నావా, లేకపోతే క్రీస్తునందు నువ్వు పరిపక్వత చెందినటువంటి వానిగా ఉన్నావా? మీరు అనుకోవచ్చు, సార్ మరి మీకే ఎలాంటి కష్టం వస్తే, సమస్య వస్తే మీరు కృంగిపోరా? ఎస్, నేను కూడా ఖచ్చితంగా కృంగిపోతా, నేను కూడా చింతిస్తా, ఎందుకంటే నేను కూడా మీకందరిలాగే మనిషిని కదా. కానీ ఈరోజు అలా కృంగిపోతున్న మీతో దేవుడు ఈరోజు నా ద్వారా మాట్లాడుతున్నాడు కదా. సో నేను కృంగిపోయినప్పుడు, నేను చింతించినప్పుడు దేవుడు మరొకరి ద్వారా, వాక్యం ద్వారా నాతో మాట్లాడతాడు. దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడినప్పుడు వెంటనే నేను సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను, మెలకువ కలిగి ఆ చింత యావత్తుల నుంచి బయటకు వస్తాను. ఎందుకంటే కాన్సెప్ట్ అర్థం చేసుకుంటాను, ఇట్ ఈస్ సాటన్ హూ ఈస్ టెంప్టింగ్. దేవుడు ఎవరిని కూడా శోధించడు, గుర్తించుకోండి. ఓన్లీ అపవాది మాత్రమే. అది కూడా వాడు ఎలా ప్రయత్నం చేస్తున్నాడు, గర్జించు సింహం వలె ఆవేశంతో రోషంతో. ఎందుకని మీరందరూ కూడా అత్యంత వేగంగా క్రీస్తుకు అత్యంత సమీపస్థులు అవుతున్నారు. మిమ్మల్ని అందరినీ కూడా క్రీస్తు నుంచి అంతే వేగంగా దూరం చేయాలి. ఈ శోధన ఎలా అయినా ఉండొచ్చు, ఈ శోధన ఎలా అయినా ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా సరే విశ్వాసము కొరకు నీ మీద కత్తి పెడితే నువ్వు నిలబడతావా నిలబడవా? చాలా మంది ఏమంటారంటే, నేను నిలబడతాను సార్, నేను నిలబడతాను క్రీస్తు కోసం అవసరం అయితే నేను చచ్చిపోవడం కన్నా సిద్ధమే సార్. మీకు తెలుసా పేతురు కూడా ఇలాగే ఆవేశంతో చెప్పాడు. ప్రభు పేతురుతో అంటాడు లూకాసు వార్త 24వ అధ్యాయంలో, పేతురు అపవాది నీ విశ్వాసాన్ని జల్లడబడడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నీ విశ్వాసం నుంచి నువ్వు తొలగిపోకుని నిమిత్తము నేను ప్రార్థన చేశాను అని అంటే, పేతురు అంటాడు, బలేవాడి ప్రభు, నా సంగతి నీకు తెలీదు, నీతో చనిపోవడానికైనా సరే నీతో పాటు చెరసాలకు రావడానికి నేను సిద్ధమే అని అన్నాడు. ఐఎమ్ రెడీ టు డై అని అన్నాడు. నా మెడ మీద కత్తి ఎవరైనా పెట్టినా గానీ నేను చచ్చిపోవడానికన్నా సిద్ధపడతాను, కానీ నిన్ను విడిచిపెట్టినాను అన్నాడు. కానీ ఆ తర్వాత ఒక చిన్న పాప వచ్చి, ఇదిగో నువ్వు ఆయన శిష్యుల్లో ఒకడు కదా అంటే, అమ్మో నేను కాదు, అసలు కత్తి పెట్టినా చంపుతానని చెప్పినా చెరసాల్లో పడేస్తానని చెప్పినా మౌనముగా ఉన్నటువంటి వ్యక్తి, నేను ఎదిరిస్తాను నిలబడతానన్న వ్యక్తి, ఒక చిన్న పాప వచ్చి నువ్వు శిష్యుల్లో ఒకడివి కదా అంటే వెంటనే భయపడిపోయి ప్రాణభయంతో నాకు తెలీదు నాకు సంబంధం లేదు అని చేశాడు. అంటే పెద్దదాన్ని ఎదిరిస్తాను అనుకున్నాడు గాని చాలా చిన్న దాంట్లోనే పడిపోయాడు. ఇదే ఇక్కడ నేను హైలైట్ చేయాలని ఇష్టపడుతున్నాను. మనం కూడా ఇప్పుడు ఏం చేస్తామంటే, బయట వాళ్ళు ఎవరైనా వచ్చి నీ మీద నీ నుదుటి మీద కత్తి గన్ను పెట్టినా, నీ మెడ మీద కత్తి పెట్టినా, నేను ఎంత కొట్టినా, నేను జైల్లో వేసినా, నేను నిజంగా క్రీస్తు కొరకు నిలబడతాను సార్, క్రీస్తు కొరకు నేను చచ్చిపోతాను సార్ అని చెప్తామే కానీ పేతురులాగే ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు, నేను మళ్ళా చెప్తున్నాను, బయటోడు ఎవడో ఒక మతోన్మాది వచ్చి కన్ను పెట్టడం కాదండి, మీ ఇంట్లో వాళ్ళు వచ్చి నిన్న ఒక మాట అంటే నువ్వు నిలబడగలవా? మీ ఇంట్లో వాళ్ళు వచ్చి నిన్న ఒక మాట అంటే నువ్వు దాన్ని తట్టుకోగలవా? అక్కడ నువ్వు ఓర్చుకోగలవా? అక్కడ నువ్వు నిలబడగలవా? పెద్ద పెద్ద వాటిని మనం జయిస్తాం, కానీ చిన్న చిన్న వాటి దగ్గరే పడిపోతాం మనం. ఇక్కడే వచ్చిన మనకు సమస్య, బయట వాళ్ళని ఎంతైనా క్షమిస్తాం మనం, కానీ ఇంట్లో వాళ్ళని క్షమించాం, అక్కడే వచ్చింది సమస్య. సో అపవాది గర్జించు సింహం వలె తిరుగుతున్నటువంటి అపవాదికి తెలుసు, ఎవరిని వాడుకుంటే నేను చాలా ఈజీగా మింగివేయగలడు. చేపలు పడ్డానికి వెళ్ళేటువంటి నువ్వు ఆ చేపలకి పూరి పెడతావా, ఇడ్లీ పెడతావా, దోశ పెడతావా? కాదుగా. నీకు తెలుసు నువ్వు ఏం పెట్టవచ్చు ఆ చేపకి అని. సో క్రీస్తునందు ప్రేమటువంటి దేవుడారా, మనకు తెలుసు ఏం ఎరవేస్తే చేపను మనం ఈజీగా పట్టుకుంటాము. అపవాదికి కూడా తెలుసు ఎక్కడ ఎరవేస్తే నిన్ను చాలా సులభంగా పట్టుకోవచ్చు, బయట నుంచి ఎరేస్తే నువ్వు పెద్దగా దొరకవని సంగతి తెలుసు. కాబట్టి మీ ఇంట్లో ఉన్న వాళ్ళను, మీ ఇంటి పక్కింటి వాళ్ళను రెచ్చగొడితే అది నీకు బహు ఇష్టమైనటువంటి ఎరను వాడికి తెలుసు, దానితో వాడు నిన్ను పట్టుకుంటాడు, దాంతో వాడు నిన్ను పట్టుకుంటాడు. మీ అపోది విరోధిన అపవాది గర్జించు సింహలే ఎవరిని మింగుతున్న అవన్నీ వెదకుచు తిరుగుచున్నాడు. కాబట్టి నీవు నేనేం చేయాలండి, మెలకువ కలిగి ఉండాలి. మెలకువ కలిగి ఉండడం అంటే ఇక్కడ నీ శత్రువుని నువ్వు ఐడెంటిఫై చేయగలగాలి, అదే మెలకువ కలిగి ఉండడం అంటే. నీ శత్రువుని నువ్వు ఐడెంటిఫై చేయగలగాలి. నేను ఎవరైనా శోధిస్తూ ఉంటే నువ్వు ఐడెంటిఫై చేయగలగాలి, ఇది ఈ వ్యక్తి కాదు బట్ ఈ వెనకాల సాతాను ఉండి ఈ వ్యక్తిని ఉపయోగించుకుని నన్ను శోధించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నన్ను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఇప్పుడు సమాధానం కోల్పోతే ఇప్పుడు నేను ప్రార్థన చేయలేను, దేవుని సన్నిధికి వెళ్ళలేను. సో కాబట్టి ఐ మస్ట్ బి కేర్ఫుల్. అది మెలకు కలిగి ఉండడం అంటే. 9వ వచనం, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. శ్రమల్ని ఒక్కరికే కాదండి, ఒక్కదానివే ఫేస్ చేయడం లేదు, నాకే అని అనుకుంటున్నావు, నేను అనుకుంటున్నా, కానీ నాకే కాదు ప్రభువునందు విశ్వసించిన ప్రతి ఒక్కరూ ఈ రీతి అయినటువంటి శ్రమల గుండా వాళ్ళు ప్రయాణం చేస్తూనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. కాబట్టి నాకే ఎందుకన్న ప్రశ్నను పక్కన విడిచిపెట్టి విశ్వాసమందు స్థిరముగా నిలబడటానికి ప్రార్థన చేయి. ప్రభుని అడుగు, ప్రభా శ్రమల్లో నేను విశ్వాసమందు స్థిరముగా నిలబడి ఉండటానికి నాకు సహాయం చేయి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ శ్రమ లేనప్పుడు నిలబడడం పెద్ద గొప్ప కాదండి, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నిలబడ్డమే గొప్ప. ఇంకొక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మరి నీ జీవితంలో శ్రమ వస్తా ఉంటే మరి దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? వై గాడ్ ఈజ్ కీపింగ్ క్వైట్? ఇక్కడ ఒక స్టేట్మెంట్ చెప్తాను, గుర్తుంచుకోండి. When Satan tempts, God tests. When Satan tempts, God tests. అంటే అపవాది శోధిస్తూ ఉన్నప్పుడు దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. అపవాది నిన్ను శోధిస్తూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. ఏమని పరీక్షిస్తుంటాడు తెలుసా? నా బిడ్డ ఈ శోధనలో నిలువబడతాడు అని, నమ్మకం ఆయనకి, నా బిడ్డ ఈ శోధనలో గెలుస్తాడు అని నమ్మకం. నమ్మకంతో ప్రతి తండ్రి తన బిడ్డను ఎగ్జామ్ హాల్లోకి పంపిస్తాడు. మనమేమనుకుంటాం అంటే పిల్లలు ఏమనుకుంటారు, అసలు ఈ ఎగ్జామ్స్ ఎందుకు, అసలు ఎగ్జామ్స్ లేకపోతే అంత బాగుండో, ఎగ్జామ్స్ లేకపోతే అంత బాగుండో. ఎగ్జామ్స్ లేకపోతే నువ్వు హయ్యర్ క్లాస్కి వెళ్ళలేవు. ఎగ్జామ్స్ ఉండాలి, ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలి, అప్పుడే నువ్వు 5వ తరగతి నుంచి 6వ తరగతికి 6వ తరగతి నుంచి 7వ తరగతికి 7వ తరగతికి 8వ తరగతికి అంటే నువ్వు పరీక్షల్లో పాస్ అయిన ప్రతిసారి, నిలబడిన ప్రతిసారి నువ్వు హయ్యర్ లోనికి వెళ్తా ఉంటావు. ఆధ్యాత్మిక జీవితంలో కూడా నువ్వు శ్రమల గుండా ప్రయాణం చేసినప్పుడు ఆ శ్రమల్లో నువ్వు క్రీస్తు కొరకు స్థిర విశ్వాసము కలిగి విశ్వాసముతో స్థిరముగా నువ్వు నిలబడినప్పుడు యు విల్ గో టు హయ్యర్ స్టేజ్. ఇంకా నువ్వు విశ్వాసంలోనికి వెళ్తావు, అమ్మయ్యా 7వ క్లాస్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయిపోయాను, 8వ క్లాస్ లో ఇంకా చాలనైనా అనుకుంటే కుదురుతుందా? లేదు, మరలా నీకు 7వ క్లాస్ లో కూడా పరీక్షలు ఉంటాయి. అమ్మయ్యా 10th అయిపోయింది అయినా ఇంకా నాకు ప్రశాంతం అనుకుంటావా? కుదరదు, మళ్ళీ నీకు 11th స్టాండర్డ్ లో ఎగ్జామ్ ఉంటాయి. అమ్మయ్యా డిగ్రీ అయిపోయింది అనుకుంటావా? లేదు, ఒకవేళ నీకు డిగ్రీ అయిపోయాను, ఒకవేళ నీకు చదువు అయిపోయాను, నువ్వు ఉద్యోగానికి వెళ్ళినా గానీ అక్కడ పరీక్షలే. ఈవెన్ నువ్వు పెళ్లి చేసుకుని ఇంట్లో ఉన్నా గానీ ఇంట్లో కూడా నీకు పరీక్షలే. ఇంట్లో నీకు భార్య పరీక్ష పెట్టచ్చు, లేదా నీ భర్త పరీక్ష పెట్టచ్చు, నువ్వు ఆఫీస్కి వెళ్తే అక్కడ నీ యజమానిని నేను పరీక్ష పెట్టచ్చు. పరీక్షలే నీ జీవిత కాలంలో నువ్వు ఎప్పటికీ తప్పించుకోలేవు. జీవితాంతం వరకు పరీక్షలను వెంబడిస్తూనే ఉంటాయి. కానీ నువ్వు పరీక్షల్లో నిలబడిన ప్రతిసారి అవి నేను ఇంకా హయ్యర్ గ్రేడ్ కి తీసుకుని వెళ్తా ఉంటాయి. ఇంకా విశ్వాసంలో నిన్ను స్థిరపరుస్తాయి, బలపరుస్తాయి, క్రీస్తుకు అత్యంత సన్నిహితం చేస్తాయి. అందుకే ఒక భక్తుడు అంటాడు, శ్రమలు ఒక వ్యక్తిని మెరుగైన చేస్తాయట, లేదా శ్రమలు ఒక వ్యక్తిని కనుమరుగైన చేస్తాయట. మరి ఈరోజు శ్రమలు నిన్ను మెరుగు చేస్తున్నాయా, కనుమరుగు చేస్తున్నాయా? సో జ్ఞాపకం చేసుకోండి, ఈ శ్రమలు అనేటువంటివి నీ ఒక్కడికి, నీ ఒక్కదానికే కాదు, లోకమందు మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై. నెక్స్ట్ మాట ఏంటి? వానిని ఎదిరించుడి. ఎవరిని ఎదిరించాలి? అపవాదిని ఎదిరించాలి. అపవాదిని ఎదిరించడం అంటే వాడేమన్నా డైరెక్ట్ గా నీ ముందు నిలబడి ఉన్నాడా? హీఈస్ ఆల్సో ఏ స్పిరిట్, ఈవిల్ స్పిరిట్. స్పిరిట్ అంటే ఏంటి? ఇన్విజిబుల్, కంటికి కనబడనిది, ఇమ్మెటీరియల్, భౌతిక దేహము లేనటువంటిది. అందుకోసమే మనం పోరాడుతున్నది ఎవరితో? కంటికి కనబడినటువంటి శత్రుతో మనం పోరాడుతున్నాం. కంటికి కనబడేటువంటి శత్రుతో పోరాడడం సులభమండి. అతడు ఏ వైపు నుంచి బాణం వేస్తాడో మనకు తెలుసు కాబట్టి కనీసం మనం చేయని అడ్డు పెట్టుకోవచ్చు. కానీ కంటికి కనబడినటువంటి శత్రుతో మనం పోరాడాలంటే సులభం కాదు. వాడు ఏ వైపు నుంచి ఆయుధం ఉపయోగిస్తాడో మనకు తెలియదు. ఎవరిని ఉపయోగించుకుంటాడో మనకు తెలియదు. ఆదాము హవ్వల్ని పడగొట్టడానికి ఏదో ఒక కొత్త రూపాన్ని తీసుకొని రాలా. వాళ్ళిద్దరికి బహుగా పరిచయం ఉన్నటువంటి సర్పము ఆ తోటలోని వాళ్ళు ప్రతి దినం అటు ఇటు తిరుగుతున్నప్పుడు వాళ్ళు చూస్తున్నటువంటి ఒక ఆకారాన్ని ఎన్నుకున్నాడు. ఏదో ఒక కొత్త ఆకారాన్ని ఎన్నుకొని వచ్చి వాళ్ళని పడగొట్టలేదు. కాబట్టి క్రీస్తునందు ప్రేమ దేవుడిలారా, విశ్వాసమందు స్థిరులై మీ శత్రువుని ఎరిగి వారిని ఎదిరించండి. వారిని ఎదిరించాలంటే నువ్వు ముందు వాడిని ఎరిగి ఉండాలి. వాడు ఏ రూపంలో వస్తాడు అనని. ఇందుకు ఇక్కడ ఎదిరించడం అంటే ఏంటి? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నువ్వే తప్పు చేయలేదు, అయినా గాని మీ పక్కింటోళ్ళు నీ మీద గొడవకు వచ్చారండి. ఇప్పుడు సహజంగా ఎదిరించడం అంటే మన దృష్టిలో ఏంటి? వాళ్ళు రెండు మాటలు మాట్లాడితే మనం కూడా నాలుగు మాటలు మాట్లాడాలి, లేదా మనం కూడా రెండు మాటలు మాట్లాడాలి. తగ్గేది ఉండదు. ఇక వాళ్ళు రెండు మాటలు మాట్లాడితే మనం కూడా రెండు మాట్లాడాల్సిందే. కానీ వాళ్ళు రెండు మాటలు మాట్లాడలేదు, లేదా మనం నాలుగు మాటలన్నా మాట్లాడాల్సిందే. క్రీస్తునందు ప్రభువైన బిడ్డలారా, ఇక్కడ ఒక నూతన నిబంధన విశ్వాసికి ఎదిరించడం అంటే అది కాదు. వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా నువ్వు మౌనంతో వాళ్ళకి జవాబునివ్వడం, అది వాళ్ళని ఎదిరించడం అంటే. వాళ్ళని ఎంత ద్వేషించినా నువ్వు వాళ్ళని ప్రేమించడం, అది క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎదిరించడం అంటే. వాళ్ళని ఎన్ని తిట్టినా వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయడం, అది ఇక్కడ నువ్వు వాళ్ళని ఎదిరించడం అంటే. ఎందుకంటే యు ఆర్ నాట్ ఫైటింగ్ విత్ ద మెటీరియల్. నీ కంటికి కనబడుతున్నటువంటి శత్రుతో నువ్వు పోరాడడం లేదు. నీ కంటికి కనబడుతున్నటువంటి వ్యక్తి కేవలం సాతానుగాడు ఉపయోగించుకుంటున్నటువంటి ఒక సాధనం మాత్రమే, ఒక పాత్ర మాత్రమే. బట్ యువర్ ఫైట్ ఈజ్ నాట్ విత్ ద పర్సన్ హూ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీ ఎదురుగా నిలబడినటువంటి వ్యక్తితో కాదు నీ పోరాటం. నీ ఎదురుగా నిలబడినటువంటి వెనక ఉన్నటువంటి అపవాదితో నీ పోరాటం. సో వాణిని ఎదిరించాలి అంటే వాడి టార్గెట్ ఏంటో నువ్వు తెలుసుకోవాలి. వాడి టార్గెట్ ఏంటి? నిన్ను రెచ్చగొట్టడం వన్ టార్గెట్. సో ఇప్పుడు నువ్వు టార్గెట్ అర్థం చేసుకున్నవాని, ఇప్పుడు నువ్వు రెచ్చిపోయావు అనుకో, ఇప్పుడు వాడు గెలిచినట్టే కదా. సో ఇప్పుడు వాడిని నువ్వు ఎదిరించాలంటే ఏం చేయాలి? నువ్వు రెచ్చిపోకూడదు. నువ్వు రెచ్చిపోకుండా ఉంటే వాడు ఇంకా నేను రెచ్చగొడితే నువ్వు ఇంకా రెచ్చిపోకుండా నువ్వు పోనీలే బ్రదర్ అని అంటున్నావు అనుకో, అప్పుడు అపవాది నా వల్ల కావడం లేదు, వీడిని ఎంత రెచ్చగొట్టాలనుకున్నా అని అనుకుని ఏం చేస్తాడు? హీ విల్ గో బ్యాక్. అరే అక్కడ అనవసరం టైం వేస్ట్ ఇక అని చెప్పి ఇక్కడ నిధులు పెట్టేసి వాడు ఇంకో వేరే వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. వాడు రెచ్చగొట్టే కొలది నువ్వు రెచ్చిపోతున్నావు అనుకో, బా మంచి చేప దొరికిందిరా అని చెప్పి ఆడే కూర్చుంటాడు. నేను జీవితకాలం నేను రెచ్చగొడతానే ఉంటాడు, నువ్వేమో ఇక్కడ రెచ్చిపోయి పుచ్చిపోతా ఉంటావు. నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు పుచ్చిపోతా ఉంటావు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, బీ కేర్ఫుల్. ఐడెంటిఫై యువర్ ఎనిమీ. అపవాది తంత్రములు మనం ఎరుగనటువంటి వారము కాదు అని అంటున్నాడు పౌలు. అపవాది తంత్రములు మనం ఎరుగనటువంటి వాళ్ళము కాదు, మనం ఎరుగుదము. సో కాబట్టి బీ కేర్ఫుల్. వాడిని ఐడెంటిఫై చేయండి, వాని టార్గెట్ ని ఐడెంటిఫై చేయండి, వాడి స్ట్రాటజీని ఐడెంటిఫై చేయండి. ఎప్పుడు ఐడెంటిఫై చేయగలం చెప్పండి? మనం ఎక్కువగా ప్రార్థనలో ఉన్నప్పుడు, దేవునితో అత్యంత సన్నిహితంగా ఉన్నప్పుడు, మన శత్రువుని మనం ఐడెంటిఫై చేయొచ్చు. యోబు ఐడెంటిఫై చేయగలిగాడు. ఒకనొక సందర్భంలో అప్పుడు దాకా తనతో కాపురం చేసిన వ్యక్తి, అప్పుడు దాకా తనను ప్రేమించినటువంటి వ్యక్తి, అప్పుడు దాకా తన కష్టసుఖ అన్నిట్లో కూడా పారిభాగస్తులైనటువంటి వ్యక్తి, దాదాపు 10 మంది పిల్లలకు తల్లి, 10 మంది పిల్లలకు తల్లి. ఈ 10 మంది పిల్లలు కూడా కాదు, వీళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయారు. వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు సెటిల్ అయిపోయినారు. అంటే దాదాపు వీళ్ళిద్దరు వివాహ జీవితం బహుశా ఒక 30 సంవత్సరాలు ఉండేమో, ఉదాహరణ చెప్తాం, లేదా ఒక 40 సంవత్సరాలు ఉండొచ్చేమో. అంటే 40 సంవత్సరాల నుంచి తనతో కాపురం చేసినటువంటి వ్యక్తి కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు అతన్ని రెచ్చగొట్టింది. ఎందుకు ఈ బతుకు బతకడం? చచ్చిపోవడం మేలు కదా. చాలా చక్కని జవాబు ఇచ్చాడు యోబు. ఏం లాభం ఇచ్చినప్పుడే మనం, మేలు జరిగినప్పుడే మనం దేవుని సంతోషించాలా? శ్రమలు వచ్చినప్పుడు వాటిని మనం అంగీకరించకూడదా? క్రీస్తునందు ప్రేమించిన దేవుని బిడ్డలారా, అతడు తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావే నువ్వు అని జవాబిచ్చాడే గాని గెట్అవుట్ ఫ్రమ్ మై హౌస్ అని అన్నాడా? ఇక నా ముఖం, నీ ముఖం నాకు చూపించొద్దు అని అన్నాడా? ఇక నీకు నాకు సంబంధం లేదు, డైవర్స్ అని అన్నాడా? తన భార్యను విడిచిపెట్టేశాడా? లేదు. మరలా తన స్థితి బాగైన తర్వాత మరలా వాళ్ళిద్దరు చక్కగా కాపురం చేసుకున్నారు. తర్వాత వాళ్ళు మరలా 10 మంది బిడ్డలకు జన్మనిచ్చారు. తనేం గెంటేలేదు, కాకపోతే తనకు వివరించడానికి కొంచెం హార్డ్గా చెప్పాడు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు నువ్వు. మనం శ్రమలను కూడా అంగీకరించవలసి ఉన్నది. అంతేకాని నాకు సుఖం అంతా నాతో బాగుండి, కష్టరంగా నేను ఒక మాట అన్నావు, నువ్వు నన్ను కించపరిచావు, నువ్వు గెటవటికి నీ ముఖం నాకు చూపించొద్దు, మీ పుట్టింటికి వెళ్ళిపోయి నీకు నాకు సంబంధం లేదు అనేం మాట్లాడలేదు. ఎందుకంటే హీ ఐడెంటిఫైడ్ హీస్ ఎనిమీ, తనకు తెలుసు తన భార్య ఎనిమీ కాదని. క్రీస్తు నందు ప్రేమ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, మిమ్మల్ని ఎవరైనా శోధిస్తూ ఉంటే వాళ్ళ వెనకాల అపవాది ఉండి నీ విశ్వాస జీవితంలో నుంచి నిన్ను పడగొట్టడానికి, క్రీస్తుకు దగ్గర కానికుండా నిన్ను ప్రార్థనా జీవితంలో నుంచి బలహీనపరచడానికి శోధిస్తూ ఉన్నాడు. ఐడెంటిఫై యువర్ ఎనిమీ అండ్ వాణిని ఎదిరించండి. ఎలా ఎదిరించాలి? ఎలా ఎదిరించాలి? సహనంతో ఎదిరించాలి, ఓర్పుతో ఎదిరించాలి, ప్రేమతో ఎదిరించాలి, ప్రార్థనతో ఎదిరించాలి. అంటే నిన్ను నిన్నెవరైతే శత్రువుగా చూస్తున్నారో వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం అత్యంత ప్రాముఖ్యమైన విషయం. నువ్వు ప్రార్థన చేయడం ద్వారా నువ్వు ఇక్కడ అపవాదులు ఎదిరిస్తున్నావు, ఆ విషయాన్ని మర్చిపోవద్దు. నువ్వు వాళ్ళ కొరకు ప్రార్థన చేయడం ద్వారా నువ్వు ఓడిపోతున్నావు నువ్వు అనుకుంటున్నావు. వై షుడ్ ఐ ప్రే ఫర్ దెమ్? వాళ్ళ కోసం నేను ఎందుకు ప్రార్థన చేయాలి అంటే నువ్వు ఓడిపోయినట్టు నువ్వు అనుకుంటున్నావు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయడం ద్వారా నువ్వు ఓడిపోవడం కాదు, నువ్వు అపవాదిని ఓడగొడుతున్నావు. నువ్వు అపవాదిని ఓడగొడుతున్నావు, వాడు అపవాదిని ఓడిస్తున్నావు. నువ్వు ఎదిరించండి, అపవాదిని ఎదిరించండి. వాడు గర్జించ సింహంలా తిరుగుతున్నాడు, ఎదిరించండి. ఎలా ఎదిరిస్తారండి? ప్రార్థించడం ద్వారా, సహించడం ద్వారా, ఓర్చుకోవడం ద్వారా. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, తన విశ్వాసం అందు స్థిరులై వాడిని ఎదిరించాడు. తన నిత్య మహిమకు క్రీస్తునందు పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఇందాక అది జ్ఞాపకం చేశాను నా మాట. నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచినటువంటి సర్వకృపానిధి దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు నిన్ను మరిచిపోయాడు అనుకున్నావా? నిన్ను పిలిచిన దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు అనుకున్నావా? నిన్ను పిలిచిన దేవుడు నిన్ను పక్కన పెట్టేశాడు అనుకున్నావా? క్రీస్తునందు ప్రేమించిన దేవుని బిడ్డలారా, నిన్ను పిలిచిన దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన చూచేటువంటి దేవుడు, కన్నులుండి చూసేటువంటి దేవుడు, చెవులుండి వినేటువంటి దేవుడు. ఇశ్రాయిల్ ప్రజలతో నిర్గమకాండ 3వ అధ్యాయంలో దేవుడు అంటాడు, ఇదిగో మీ బాధను, వాళ్ళ యొక్క బాధను నేను నిశ్చయముగా చూచి తిని, వారి మొరను నేను నిశ్చయముగా వింటిని. నిశ్చయముగా అంటే కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, నేను విన్నాను, నేను వాళ్ళను చెమను చూశాను, వాళ్ళను కాపాడడానికి నేనే దిగి వచ్చాను. అప్పటికి వాళ్ళు దేవుని సన్నిధిలో మొర పెడుతున్నారు, దేవుడు తన సమయంలో దిగి వచ్చాడు. హీఈస్ వెయిటింగ్ ఫర్ హిస్ ఓన్ టైమ్. సో కాబట్టి కొంచెం ఓపిక పట్టు, ఎదురు చూడు. మనకంతా రెడీమేడ్, ఇన్స్టెంట్ గా జరిగిపోవాలంతే. ఇప్పుడు కష్టం వస్తే ఇప్పుడే హీల్ అయిపోవాలి. ఎలా హీల్ అవుతుందండి? గాయం ఇప్పుడు తగిలింది, వెంటనే ఎట్లా హీల్ అయిపోతుంది? నువ్వు మందు పోయాలి కదా, కొంతకాలం ఎదురు చూడాలి కదా, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా, అప్పుడు కదా గాయం మానేది. అసలు మన పరిస్థితి ఎలా అయిపోయిందండి ఈరోజు? అసలు నాకు క్రైస్తవుని అసలు నాకు గాయమే తగలకూడదు అన్నట్టు అయిపోయింది. నాకు అసలు గాయమే తగలకూడదు, గాయం తగిలిన అది ఇమీడియట్ గా మానిపోవాలంటే క్రీస్తునందు ప్రేమించుకుంటారా? జస్ట్ వెయిట్ ఫర్ హిస్ టైం. కొంచెము కాలము, కొంచెము కాలము. ఆ కాలము ఎంత సమయమైనా కావచ్చు, మేబీ 1 ఇయర్, మేబీ 2 ఇయర్స్, మేబీ 9 ఇయర్స్, మేబీ 15 ఇయర్స్, వీ డోంట్ నో. కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును. మేము అడగాల్సిన అవసరం లేదు. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవునికి నేను కనిపించడం లేదు అని మేము అనుకోవాల్సిన అవసరం లేదు. తన సమయం వచ్చినప్పుడు తానే మిమ్మును పూర్ణులుగా చేసి, అంటే సంపూర్ణులుగా చేసి, దేనిలో? విశ్వాస జీవితంలో. అంటే విశ్వాస జీవితంలో నీవు సంపూర్ణుడు అవ్వాలి అంటే నీవు శ్రమల గుండా ప్రయాణం చెయ్యాలి. నీవు శ్రమల గుండా ప్రయాణం చేసినప్పుడే నువ్వు విశ్వాసమందు పరిపూర్ణుడు కాగలవు. అసలు నీ జీవితంలో శ్రమలే లేకపోతే, నీ జీవితంలో కష్టాలే రాకపోతే నువ్వు విశ్వాస జీవితంలో ఎప్పటికీ పరిపూర్ణుడవు కాలేవు. మరి ఇప్పుడు చెప్పు, నీకు విశ్వాస జీవితంలో పరిపూర్ణుడు అవ్వాలనుందా, లేకపోతే సగం సగంగా బ్రతకాలనుందా? లేదు సార్, నేను విశ్వాస జీవితంలో పరిపూర్ణంగా ఉండాలనుకుంటున్నావా? అట్లయితే యాక్సెప్ట్ ద సఫరింగ్స్. దేవుడు అనుగ్రహించడు, సాతానుడు శ్రమలను అనుగ్రహిస్తాడు, దేవుడు అనుమతిస్తాడంతే. దేవుడు అంటే జస్ట్ హీ విల్ బి వాచింగ్. కానీ ఆయన అలా ఎదురు చూసే, ఆయన వాచింగ్ చేసేటువంటి సమయంలో హీ హాజ్ ఎ ఫుల్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ. ఆయనకి నీ మీద పరిపూర్ణమైన నమ్మకం, నా బిడ్డ నిలబడతాడు, నా బిడ్డ నిలబడుతుంది అని. కానీ ఇక్కడ మనమేమో రెచ్చిపోయి పుచ్చిపోయి ఓ ఇది చేసేసి మనం వెంటనే దేవుడు మన మీద పెట్టిన నమ్మకాన్ని మనం ఒమ్ముపాలు చేసేస్తా ఉన్నాం. వాళ్ళు నాలుగంటే మనం కూడా తిరిగి నాలుగండం వల్ల వెంటనే దేవుడు తలదించుకుంటున్నాడు. అరే నా బిడ్డ ఏదో నిలబడుతుందని నేను అనుకుంటే ఇదేంటి నా బిడ్డ ఎలా ప్రవర్తిస్తుంది? నువ్వు వాళ్ళకి నష్టం కలుగ చేశారని నువ్వు కూడా వాళ్ళకి నష్టం కలుగ చేయాలని చూస్తే, అరే ఇదేంటి నా బిడ్డ నిలబడుతుంది అనుకుంటే నా బిడ్డ కూడా వాళ్ళు ఎలా ప్రవర్తించారో తను కూడా అలాగే ప్రవర్తిస్తుంది. అది కాదు దేవుని దగ్గర, దేవుడిని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. వాళ్ళు నీకు నష్టం కలిగించినా నువ్వు వాళ్ళకి మేలు కలిగించాలి, వాళ్ళు నీ నాశనాన్ని కోరుకున్నా నువ్వు మాత్రం వాళ్ళ క్షేమాన్ని కోరుకోవాలి, వాళ్ళు నీ నాశనం కొరకు ప్రార్థన చేసినా నువ్వు మాత్రం వాళ్ళ క్షేమం కొరకు ప్రార్థించాలి. అది కదా క్రైస్తవ జీవితం అంటే. క్రైస్తవ జీవితం అంటే ఏమనుకున్నారు? బైబిల్ పట్టుకుని ఆదివారం చర్చికి వెళ్ళిపోవడమే అనుకుంటున్నారా? క్రైస్తవ జీవితం అంటే బైబిల్ పట్టుకుని మీటింగ్లకు వెళ్ళిపోవడం అనుకుంటున్నారా? క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, హృదయకాల సమయంలో దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి, అంటే విశ్వాసమునందు సంపూర్ణులుగా చేసి, అంటే విశ్వాసమునందు నువ్వు సంపూర్ణుడు అవ్వాలి అంటే నువ్వు కొన్ని శ్రమల గుండా నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ప్రయాణం చేయవలసిందే. పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఆయనే నిన్ను బలపరుస్తాడు. ఆయన స్థిరపరిచి బలపరిచిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసా? అపవాది నీ మీదకి ఎవరిని ఉపయోగించుకున్నా వాళ్ళు ఎన్ని బాణాలు వేసినా గాని ఏం ప్రయోజనం ఉండదు. వాళ్ళకే వాళ్ళు అర్థం చేసుకుంటారు, వేస్ట్. ఈ వ్యక్తితో మనం ఎంత రచ్చగొట్టినా గాని అతడు చాలా సహనంగా ఉంటాడు, ఓర్పుగా ఉంటాడు, ప్రేమగా ఉంటాడు. మీకు తెలుసా, మనం చూపించేటువంటి ప్రేమను బట్టి మన శత్రువులే మన దగ్గరకు వచ్చి సమాధాన పడతారని, మనం చూపించేటువంటి తగ్గింపును బట్టి, మనం చూపించేటువంటి సహనాన్ని బట్టి ఒక దినాన మన శత్రువులే మన దగ్గరకు వస్తారు. వాళ్ళకు అర్థమవుతుంది, అరే ఈ వ్యక్తి నేను ఇంత దూషించాను కానీ, ఇంత ద్వేషించాను కానీ, బట్ హీఈస్ ఎ జెన్యూన్, హీఈస్ రైచియస్ మ్యాన్. పండిట్ ధర్మ ప్రకాష్ శర్మ గారి జీవిత సాక్ష్యం, నేను నా మతం నా దేశం, పిల్ల వెంకటరత్నం గారు రాశారు. వీలైతే ఎప్పుడైనా ఆ పుస్తకాన్ని చదవండి. పుస్తకం పేరు నా దేశం నా మతం, నేను నా దేశం నా మతం, పిల్ల వెంకటరత్నం గారు రైటరు. అది పండిట్ ధర్మ ప్రకాష్ శర్మ గారి గురించి. ఆయన ఎంత దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవించాడో ప్రారంభవంతంలో కూడా అదే ఉంటుంది. మరి ఎలా చేసుకున్నాడో తెలీదు. ఒక మేరీ అనేటువంటి ఒక క్రైస్తవ విశ్వాసిని ఆయన వివాహం చేసుకున్నాడు. ఆమెను ఇతడు మామూలుగా వేధించలేదు, మామూలుగా హింసించలేదు, మామూలుగా శ్రమ పెట్టలేదు. ఎన్నోసార్లు కాళ్ళతో తన్నాడు. ఆమె ముందే మందు తాగేవాడు. ఆమె ముందే పరాయిస్త్రీలను తీసుకొని వచ్చి గదిలోనికి తీసుకుని వెళ్ళి ఆమెను టీ పెట్టుకుని రమ్మని చెప్పేవాడట. అది ఎంత దారుణమో ఆలోచించండి. ఆమెను కాళ్ళతో ముఖం మీద తన్నేవాడట. ఏ రోజు తన్ని ప్రేమగా పలకరించలేదు, ఏ రోజు తన్ని కనీసం ఒక ముద్ద తిన్నావా అని అడిగేది లేదట. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి స్థితిలో కూడా ఆమె అతని భార్య ఆమె ఓర్పుతో సహనముతో అపవాదిని ఎదిరించింది. ప్రార్థన జీవితంతో అపవాదిని ఎదిరించింది. దాని ప్రతిఫలం ఏంటో తెలుసా? ఆమె చూపించిన సహనం, ఓర్పు, ప్రేమ, దాని వల్ల ప్రతిఫలం ఏంటో తెలుసా? ఈ శత్రువు అయినటువంటి తన భర్తే ఆమె దగ్గరికి తర్వాత పరుగులు తీసుకుంటూ వచ్చాడు. అతడే ఒకప్పుడు ఏ వ్యక్తినైతే కాళ్ళతో ఎగిరి తన్నాడో అదే వ్యక్తి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకున్నాడు. అటు తర్వాత అద్భుత రీతిగా అతడు దేవుని పరీక్షలో వాడబడ్డాడు, కొనసాగబడ్డాడు. ఆ మేరీ అనేటువంటి సహోదరి ఎలా జయించిందో తెలుసా? మాటకు మాట చెప్పి కాదు, ఓర్పుతో, ప్రేమతో, తగ్గింపుతో, సహనంతో. సార్, ఇవన్నీ కూడా చెప్పినంత సులభం కాదు సార్ అని మీరు అనుకోవచ్చు. ఎస్, నేను దాన్ని అంగీకరిస్తాను. కానీ ఇఫ్ యు టేక్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరి, ప్రభువా, ఈ రీతిగా ఒక క్రైస్తవురాలిగా నేను జీవించడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని అడిగితే ఆయన సహాయం చేస్తాడు. మనకి సహకరించడం కోసమే కదా పరిశుద్ధాత్మని ఆయన పంపించింది. పరిశుద్ధాత్మని పంపించింది నిన్ను ఎగిరి గంతులేయమని కాదు, చప్పట్లు కొట్టమని కాదు, బట్టలు దించుకోమని కాదు. దట్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నిన్ను సర్వసత్యములోనికి నడిపించడానికి, నిన్ను చేయి పట్టి విశ్వాస జీవితంలో స్థిరముగా నిలబెట్టడానికి, ముందుకు నడిపించడానికి, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముని ఈ రోజు ఆయన ఒక ఉద్దేశం చేత పంపిస్తే ఈ రోజు మనకు నచ్చిన ఉద్దేశాలను మనం వాడుకుంటున్నాం. ఇన్ కేసు ఒకవేళ నువ్వు పడిపోయినా నువ్వు పరిశుద్ధాత్ముని మీద ఆధారపడితే ఆయన నీకు చేయి అందించి నిన్ను లేవనెత్తి నిన్ను నిలువబెట్టడానికి ఈజ్ రెడీ. ఆయన ఉన్నాడు. నన్ను ఆయన పట్టించుకోకుండా ఆయన వదిలిపెట్టేసి నిష్టానుసారం నువ్వు పోతానంటే ఎట్ట కుదురుతుంది? నీకే నువ్వు నిలబడాలనుకుంటే ఎలా కుదురుతుంది? మనకే మనం నిలబడగలిగే పని అయితే అసలు ఆయన మరల పరిశుద్ధాత్మను పంపించవలసిన అవసరం లేదు కదా. మనం నిలబడలేము కాబట్టే మనల్ని ఆయన పంపించాడు. నీకు బాగా దుఃఖం కలిగిందా? నీకు బాగా వేదన వస్తుందా? ఎస్, హీఈస్ దేర్ టు కంఫర్ట్ యూ. ఆయన ఈజ్ ఎ కంఫర్టర్. ఆయన ఉండేది ఆదరించడానికి, ఎగిరి గంతులేయించడానికి కాదు. క్షమించండి, నేను ఎవరిని విమర్శించడం లేదు. బట్ అర్థం చేసుకోండి, ఆయన పర్పస్ ఏంటి? హీఈస్ ఎ కంఫర్టర్. నువ్వు ఎంత దుఃఖములో ఉన్నా, నువ్వు ఎంత బాధలో ఉన్నా, నువ్వు ఎంత శ్రమలు గుండా నలిగిపోతున్నా కానీ ప్రభువా, నీ ఆత్మను నా మీద కుమ్మరించు అని అడిగితే ఆయన తన ఆత్మను నీ మీద కుమ్మరించి ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఆయన నిన్ను ఆదరించినట్లుగా ఇక ఎవ్వరు కూడా నిన్ను ఆదరించలేరు. హీఈస్ ద కంఫర్టర్. హీఈస్ ద కంఫర్టర్. ఆయనే స్థిరపరచి బలపరుస్తాడు విశ్వాస జీవితంలో. యుగ యుగములు ప్రభావ మాయకు కలుగునుగాక. ఆమేన్. మిమ్మల్ని హెచ్చరించుచు, 12వ వచనం, మిమ్మల్ని హెచ్చరించుచు, ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు, సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేను ఎంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్య కృపలో నిలకడగా ఉండు. పేతురు అనేకమైన హెచ్చరికల్ని సంఘానికి ఇచ్చాడు. ఇది దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెప్పాడు. ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా కూడా సత్యము. ఈ సత్యములో కూడా కృప ఉంది. సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు, సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వాను చేత. సిల్వాను పేతురు చేత ఒక గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఏమని సాక్ష్యం? నమ్మకమైనటువంటి వాడు. అతను నమ్మకమైన వాడు. జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడు పేతురు దగ్గర ఇంకా చాలా మంది ఉన్నారు కదండి. వాళ్ళందరికీ ఇవ్వకుండా ఈ పత్రికను సిల్వా చేతే ఎందుకు ఇచ్చాడు? సిల్వాకే ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు సిల్వా ఇప్పుడు మిగిలిన జాగ్రత్త గమనించండి. పేతురు పక్కన 10 మంది కూర్చోనున్నారండి. పేతురు పక్కన 10 మంది కూర్చున్నారు. వాళ్ళలో సిల్వాను పిలిచి సిల్వా చేతికి ఒక పత్రిక అప్పగిచ్చాడు. దీన్ని తీసుకెళ్లి సంఘంలో అన్నిటికీ అందించు, సంఘంలో చదివించు అన్నాడు. ఇప్పుడు మిగిలిన 9 మంది పని ఏంటి? వాళ్ళు హ్యాపీగా ఆడే కూర్చున్నారు. పేతురుతో పాటు హ్యాపీగా అక్కడ ఏసీ గదిలో కూర్చున్నారు. కానీ ఇప్పుడు ఈ ఒక్క వ్యక్తి పని ఏంటి? ఈ వ్యక్తి ఎండలోకి వెళ్ళాలి, ఎండలో తిరగాలి, అది నడకన వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. కొన్నిసార్లు టైంకి తినడానికి తిండి ఉండదు,
ఇవన్నీ తిరిగి అక్కడికి ఇక్కడికి వెళ్ళి అతడు ఆ పత్రికను పంపాలి. ఇప్పుడు ఇతను ఏమనుకోవచ్చు, ఎంత అన్యాయం సార్, అంతమంది ఉంటే వాళ్ళందరినీ విడిచిపెట్టేసి నా ఒక్కడికి అప్పగించో, వాళ్ళేమో ప్రశాంతంగా కూర్చోనంటే నేను బయట అండల్లో తిరగాలా, నేనేమో శ్రమ పడాలా, నేనేమో కష్టపడాలా. కానీ గమనించండి, 10 మందిలో పేతురు సిల్వా చేతికి ఎందుకు ఇచ్చాడు? సిల్వాను అత్యధికంగా నమ్మాడు. సో క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు కూడా దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని దేవుని పనిని చేత పట్టుకొని నువ్వు బయటకు వెళ్లి నువ్వు శ్రమ పడుతూ ఉంటే, మిగిలిన వాళ్ళందరూ ప్రశాంతంగా కూర్చుంటే దాని అర్థమేంటి తెలుసా? నువ్వేమో ఎందుకు ప్రభా నాకే, దేవుడు చాలా గొప్పవాడండి. దేవుడు వాక్యం 2 అంచులు కలిగిన ఖడ్గం. దేవుని వాక్యం 2 అంచులు కలిగిన ఖడ్గం. వాక్యం ఒక పక్క మీతో మాట్లాడుతుంది, మరొక పక్క నాతో మాట్లాడుతుంది. ఎందుకంటే దాదాపు కొన్ని రోజుల నుంచి నేను కూడా ఇదే అనుకుంటున్నాను. నా స్నేహితులతో మాట్లాడుతున్నాం, నాతో కూడా బైబిల్ కాలేజీ పరిచర్య చేసినటువంటి వాళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు ఎక్కడో అంటే నేను వైజాగ్ సిటీలో పలాన్ చర్చిలో చేస్తున్నాను, హైదరాబాద్ సిటీలో పలాన్ చర్చిలో చేస్తున్నాను, మాకు ఇంత శాలరీ ఇస్తారు, మాకు కంఫర్టబుల్, మాకు ఏసీ కరెంట్ అంతా వాళ్ళే సప్లై చేస్తారు, మా పిల్లలు చదువు చూసుకుంటారు, వాళ్ళు ఎన్ని నాకు చెప్తా ఉంటే నేను చాలా సార్లు అనుకున్నాను, నేను ప్రభా ఎంత అన్యాయం ప్రభా, నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ హ్యాపీగా సిటీస్ లో వాళ్ళు పెద్ద పెద్ద చర్చెస్ లో మంచి శాలరీ తీసుకుని వెల్ సెటిల్డ్ అయితే నన్ను ఒక్కడనే తీసుకొని వచ్చి మారుమూల ప్రాంతాలు ఎవరు తెలియని ప్రాంతాలు పడేసో, ఇక్కడ నేనేమో పొలం పనులు చేసుకుని బ్రతకాలా, పందులను దాక్కుని బ్రతకాలా, మేమందరం కలిసేగా బైబిల్ ట్రైనింగ్ చేసాం, వాళ్ళకే అంత కంఫర్టబుల్ లైఫ్ ఇచ్చా, నన్ను మాత్రం తీసుకొని వచ్చి అడవిలో ఒంటరిగా పడేసావు ప్రభా, ఎంత అన్యాయం ప్రభా. నేను ఈ మధ్య కాలంలో అనుకుంటా ఉన్నాను, నా స్నేహితులతో నేను మాట్లాడుతున్నప్పుడు, మన మధ్య వెళ్ళినప్పుడు, వాళ్ళందరినీ కలిసినప్పుడు, వాళ్ళ కంఫర్టబుల్ లైఫ్ చూసినప్పుడు, నేను కొన్నిసార్లు, నేను కూడా మనిషినే కదా, నేను కూడా కొన్నిసార్లు బాధపడ్డాను ప్రభుని అనుకున్నాను మనసులో, ఏంటి ప్రభా ఈ అన్యాయం, వాళ్ళందరూ అంత కంఫర్టబుల్ గా ఉన్నారు, వాళ్ళందరూ సిటీస్ లో హ్యాపీగా పరిచయం చేసుకుంటున్నారు, జస్ట్ ఆదివారం చర్చికి వెళ్ళాము వాక్యం చెప్పుకుని బుధవారం సాయంత్రం వెళ్ళామో వాక్యం చెప్పుకుని వచ్చేసాం, కానీ ఇక్కడ నా పరిస్థితి ఏమట్ లేదు, అక్కడుంటే రోజుకు ఒకసారి ప్రసంగం చేసేవాడిని, ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ప్రసంగమే లేదు, ఒకళ్ళు చెప్పుకున్నా కానీ ఇప్పుడు తెలుగులో చెప్పుకోవడమే, ఇక్కడ భాషలో సరిగా ఏమీ తెలియదు, ఎందుకు ప్రభా నన్ను ఒక్కడే దూరం తీసుకొచ్చి పడేసావు? జస్ట్ ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు 9 మంది ఆడుంటే పేతురు పక్కన, 10 మంది ఉంటే 9 మంది పక్కన పెట్టేసి సిల్వాని పంపించాడు. ఎందుకనంటే సిల్వాను ఆయన ఎక్కువగా నమ్మాడు. ఎస్, హీ ట్రస్టెడ్ సిల్వా. అందుకే సిల్వా చేతికి పెద్ద పని అప్పగించాడు, పెద్ద పని అప్పగించాడు. మేము అద్భుతంగా వాక్యం చెప్తాం, కానీ శ్రమలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మేము కూడా కొన్నిసార్లు కృంగిపోతుంటాం, మేము కూడా మనుషులమే కదా, కానీ దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడు, బలపరుస్తూ ఉంటాడు. నాకున్న ప్రశ్నలకు ఈరోజు నేను వాక్యం చెప్తుండగానే దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. అందుకే నాకు ఒక నిమిషం ఆపేసే, నేను ఆ మాట చెప్తూ నేను ఎందుకు ఆపానంటే, గాడ్ ఈజ్ క్వశ్చనింగ్ మీ అజయ్, వాట్ అబౌట్ యూ? నిన్నే పంపించి నన్నే ఎందుకు తీసుకొచ్చావు ప్రభా, నన్ను కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండొచ్చు ప్రభా అంటున్నావు కదా, దిస్ ఈజ్ వాట్ ద ఆన్సర్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడే దేవుడు. సహోదరుడిని నేనించిన సిల్వాను చేత దీనిని పంపుతున్నాను, ఈ సత్య కృపలో నిలకడగా ఉండి బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమగల ముదుతో ఒకరికి ఒకడు వందనము చేయడి. క్రీస్తునందున్న మీకందరికి సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఒకరికొకరు ప్రేమగలిగిన ముదుతో వందనములు చేసుకొనడి. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఒకరినొకరు వందనములు చేసుకోండి. ఎదుటి వ్యక్తికి నువ్వు వందనం చేయాలంటే ఆ వ్యక్తితో నీకు ముందు సమాధానం ఉండాలి కదా. ఆ వ్యక్తితో నీకు సమాధానం లేకపోతే నువ్వు ఆ వ్యక్తికి వందనం చేయగలవా? కానీ ఇక్కడ మనం చాలా తెలివిగా ఏం చేస్తామో తెలుసా, మనకి ఎవరైతే నచ్చుతారో వాళ్ళకి వెళ్ళి వందనం, ప్రైజ్ లార్డ్ సార్ అని చెప్తాం, మనకు నచ్చిన వాళ్ళ వైపు నుంచి ముఖం తిప్పుకొని వెళ్ళిపోతాం మనం. అది క్రైస్తవ జీవితం కాదండి. ప్రతి ఒక్కరితో మనం సమాధానంగా ఉండాలి, ప్రతి ఒక్కరిని మనం సమానంగానే ఉండాలి. కష్టమే, కానీ ప్రభువుని అడగండి, ఆయన సహాయం చేస్తాడు. కష్టమే, ప్రభువుని అడగండి, ఆయన పరిశుద్ధాత్ముణ్ణి నీకు సహకారముగా పంపిస్తాడు, నిలవబెడతాడు. ఈరోజుతో పేతురు రాసిన మొదటి పత్రికను మనం ముగించుకున్నాం. ప్రభు చిత్తమైతే వచ్చే వారం నుంచి మరొక పత్రికను మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన ఇనికిళ్ళు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తిరిగి ఈ సమయాన్ని నేను అధ్యక్షుల వారికి అప్పగిస్తూ ఉన్నాను. దయచేసి లీడర్
హ్యాండ్ సార్. దేవుని నామమున మహిమ కలుగును.